తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. సర్వేభ్యో మహాభక్తేభ్యో నమః. సరైన యాప్ట్ సిచ్యువేషన్లో నేను ఇక్కడికి రావడం జరిగింది. ఇది మన గురుదేవుల సంకల్పమే కావచ్చు. ఓ చక్కటి పాటతో వారు ఇక్కడ జరిగింది. చిన్న మార్పు అంటే రూపపు అంటే పరమాత్మ ఒక్కడే అయినప్పటికీ కూడా గురువెంతో మంచివారు గురుతులనే తెలిపినారు. అరమరయు లేక మమ్ము హరుని చెంత చేర్చినారు. అంటే ఏనాటి జన్మ, ఏ జన్మ నుంచి వచ్చిన ఏ పుణ్యమో తెలియదు. అంటే మనకి తెలిసినంత వరకు మనకి దృష్టికి గోచరించే దాన్ని బట్టి, లేకపోతే మనకి మనసుకి తట్టేదాన్ని బట్టి మాత్రమే మనం ఒక నిర్ణయం చేసుకుంటాము, ఒక దీనికి వస్తాం, కంక్లూషన్కి వస్తాం. కానీ సుమారుగా 8 ఏళ్ళు అయింది. 8 ఏళ్ల క్రితం నేను ఇక్కడికి అమ్మ అనుజ్ఞ మేరకు, ఆదేశాల మేరకు, అనుగ్రహంతో ఈ ఆశ్రమానికి, నివాసానికి రావడం జరిగింది. అది మొదలు కాదు. అంటే ఎప్పుడైతే మొదటిసారి నేను 81లో ఇక్కడికి అడుగు పెట్టాను, గుర్తు చేసుకోవడం వస్తుంది సీతామహాలక్ష్మి గారి ముందుగా, అది ఎప్పటికీ మైండ్లో రికార్డ్ అయితే అది గింగరాలు తిరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే వారు ద్వారా ఇక్కడికి రాకపోయి ఉంటే జీవితం పూర్తిగా వేరే మలుపులో ఉండేదేమో. సో ఆ టర్నింగ్ పాయింట్ తోటే నా ప్రస్థానం స్టార్ట్ అయింది. కానీ నేను గురు మండలో ఉన్నానని, గురు ఆశ్రయంలో ఉన్నాను అనే స్ఫురణకి అప్పుడప్పుడు వస్తుంది. ఎందుకంటే అమ్మ కరుణించి ఎప్పుడో ఒకసారి నేను ఉన్న ప్రతి చోటికి వారు రావడం, వచ్చి నన్ను ఆశీర్వదించడం జరుగుతూ ఉండేది. నా సర్వీస్ మొత్తం అంటే సుమారుగా ఉద్యోగానికి ముందు నేను 30 ఏళ్ల క్రితమే ఇక్కడికి వచ్చిన్నాను. కానీ ఈ 30 ఏళ్ల పాటు పేషెంట్గా సద్గురుదేవులు నా కోసం వెయిట్ చేశారు ఇక్కడ తీసుకురావడానికి. అంటే ఎంత ఓపిక్గా తను ఎవరినైతే ఉద్ధరించాలనుకున్న వారో వారిని ఉద్ధరించడానికి ఆయన ఎంత చక్కటి బాట వేస్తారో, ఆ బాటని సరిగ్గా ఫాలో అవుతున్నాడో లేదో చూసుకుంటూ కూడా మళ్ళీ పొరపాటు జరుగుతున్నప్పుడల్లా రక్షిస్తూ మళ్ళీ దానిపై కాపాడుతూ మళ్ళీ తీసుకొచ్చి ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెట్టేంత వరకు జరిగిన మధ్యలో పరిణామాలన్నీ కూడా మనకి వారి అనుగ్రహమే అనే విషయము అప్పుడు అప్పటికప్పుడు గోచరించు, అప్పటికప్పుడు తెలియదు. వచ్చిన తర్వాతనే తెలుస్తాయి, రిట్రాస్పెక్టివ్ థింకింగ్ లోనే ఇవన్నీ తెలుస్తాయి. అందుకని మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ నేర్చుకుని ఇంట్రాస్పెక్షన్. సద్గురుదేవులు ఇక్కడికి వచ్చిన వెంటనే మనకి చేసిన పని ఏంటి, లక్ష్యార్థ దీక్ష ఇవ్వడం. లక్ష్యార్థ దీక్ష ఇవ్వడంతో వారు మనకి ఏం చేస్తున్నారు, మనలో ఉన్న పాపాలను తగ్గింపు చేసి మనలో ఉన్న దోషాలన్నీ వారు తీసేసుకుని మనకి ఒక సన్మార్గం ఇది అని చెప్పి ఆ సన్మార్గంలో మనల్ని ఫాలో అవ్వమని చెప్పి మనని నడవమని చెప్పి పంపించేస్తారు. వారు వెంకటేశ్వర వాచ్ చేస్తున్నారు. ఈ వాచ్ చేస్తున్నప్పుడు మనం ఏమని అనుకోవాలి అంటే, గురుదేవులు మనకిచ్చిన దీక్ష ఒక అవకాశము, అనుగ్రహము అయినప్పటికీ కూడా దాని వెనకాల అంతర్గతంగా ఉన్నవి ఏంటి అంటే, ఒక అందులో ఒక రూల్స్ ఉంటాయి, కొన్ని రూల్స్ డోంట్స్ ఉంటాయి. ఏది చేయాలో అది చేయాలి, ఏది వదిలేయాలో అది వదిలేయాలి. దోషాలన్నీ వారు తీసేసుకుని పాపాలన్నీ హరింపజేసి ఫ్రెష్గా అకౌంట్ స్టార్ట్ చేయమని పంపించిన తర్వాత, మనం ఆ ఫ్రెష్గా అకౌంట్ స్టార్ట్ చేసేటప్పుడు ఏ అకౌంట్ మనం పెంచుకోవాలి? సో మళ్ళా అది రామకృష్ణ శాస్త్రి గారు చెప్తూ ఉంటారు, మరి సుందరకాండ పరాణాలు చూస్తుంటారు. పాపం అకౌంట్ వేరేనైనా, పుణ్యం అకౌంట్ వేరేనైనా, పుణ్యం దారి పుణ్యందే, పాపం దారి పాపందే. గుడిగట్టిస్తే వచ్చే పుణ్యం వేరు, పిల్లిని చంపితే వచ్చే పుణ్యం పాపం వేరు. ఈ రెండు ఒకదానికొకటి మ్యాచ్ కావు. కాబట్టి నీ అకౌంట్లో పుణ్యం పెంచుకుంటూ ఉండు, పాపం తగ్గించుకుంటూ ఉండు అని చెప్తారు. సో దానివల్ల ఏంటంటే మనకు తెలిసేది ఏంటంటే, వారు చెప్పినది యాజ్ ఇట్ ఈజ్ వారు ఏమి చెప్పారో దాన్ని మనం ఫాలో అవుతూ ఉండాలి. సో ఫాలో అవుతూ ఉంటే చిన్న చిన్న పొరపాట్లు జరగచ్చు, అటు ఇటు మనం జారిపోయేందుకు పరిస్థితులు అలా ఉంటాయి, బయట విషయాలన్నీ అలా ఉంటాయి. సో అవి ఉన్నందుకు వాటి వల్ల పడిపోయినప్పుడల్లా చెప్తున్నాను కూడా మీకు. అది అంటే ఎందుకంటే ఒక ఒక సంధికాలం అది, రిటైర్మెంట్ అయిన తర్వాత సర్వీస్లో ఉండటం, సర్వీస్లో ఉంటూ ఆశ్రమంలో ఉండటం, అదే టైంలో లక్ష్యార్థం తీసుకోవడం. సో ఒక పక్కన వారు చెప్పిన సాధనని అమ్మ ఆదేశాల మీద చేసుకుంటూనే ఒక పక్క ఉద్యోగ నిర్వహణ కూడా చేయటం. సో ఉద్యోగ నిర్వహణలో ఎదురైన సంక్లిష్ట పరిస్థితులు, ఎన్ని క్లిష్టమైన పరిస్థితులు వచ్చాయో వాటిని ఎలా ఎదుర్కొన్నాను, ఆ ఎదుర్కొన్న వాటిని ఎలా అధిగమించాను, వాటి వల్ల ఎందుకు మంచి పేరు వచ్చిందో కూడా అవన్నీ కూడా వారికే సొంతమని, వారి ద్వారానే అవన్నీ వచ్చాయి అనే విషయం మనం ఎప్పుడు ఎప్పుడు తెలుసుకుంటున్నాం, ఇప్పుడు ఇంట్రాస్పెక్షన్లో తెలుస్తున్నాయి అవన్నీ. ఇక్కడ రాకుండా ఉంటే ఉంటే మనం ఏమనుకుంటాం, అవన్నీ మన ప్రజ్ఞ అనుకుంటాం, అవన్నీ మన సొంతంగా మనం చేసిన ఘనకార్యాలు అనుకుంటాం. ఈ ఘనకార్యాలు ఏమీ మనకు కావు, ఈ ఘనకార్యాలు ఏమీ మనకు కావు. ఇవన్నీ కూడా గురుదేవులు మనకిచ్చిన అనుగ్రహంతో, వారిచ్చిన స్మరణతోటి, వారిచ్చిన శక్తితోటి మనం ఇవన్నీ సాధించుకుంటున్నాం అనే విషయం మనకి అనుభవపూర్వకంగా వస్తుంది. వచ్చినా కూడా వచ్చింది అనుభవపూర్వకంగా మనం తెలుసుకుని ఇది ఇది అని తెలుసుకోవడం కూడా కష్టమే. సో అదే విధంగా ఏం చేశారు గురువు గారు మనకి, ఆ గురుదేవులు అక్కడ ఉంటూనే అక్కడి నుంచే మనకి ఒక దారి చూపించారు. ఏం దారి అది? శివాలయానికి దారి. శివాలయానికి దారి ఎలా దొరుకుతుందో కూడా నాకు తెలియదు, అది ఒక స్ఫురణ అంతే. ఆ స్ఫురణ ఎవరిచ్చారు? వారే ఇచ్చారు. వారిచ్చి ఈ మాన్యాసం నేర్చుకోవడానికి నీకు అవకాశం ఉంటే మీరు నేర్చుకుంటే అవకాశం ఉంటే నేర్చుకోమని చెప్పి అమ్మ చెప్పడం, వెంటనే నేర్చుకోవడానికి నాకు ఆ శక్తి కలగడం, అది వెంటనే అమలు కావడం, వారు వెంటనే ఫాలోఅప్ చేయడం, వచ్చేంత వరకు వారు దాన్ని గైడ్ చేయడం అన్ని జరిగాయి. సో దానికి ఇన్స్ట్రుమెంటల్గా శాస్త్రి గారు ఉన్నారు, జానకిరామ శాస్త్రి గారు ఉన్నారు. జానకిరామ శాస్త్రి గారు ఎంత సంతోషించారు ఆయన నేను నేర్చుకుంటున్నానంటే, ప్రత్యక్షంగా ఆయన నేను నేర్చుకుంటున్న గురువు దగ్గర నాతో క్లాస్ ఎలా జరుగుతుందో వచ్చి చూసి మరీ నేర్చుకున్నారు, చూశారు ఆయన, చూసి సంతోషించారు ఆయన. సో అట్లా వచ్చి వారు తీసుకువెళ్ళి అక్కడ కూర్చోబెట్టారు శివాలయంలో ముందు. అక్కడి నుంచి ఆ సేవని ఎంత జాగ్రత్తగా చేసుకోవడానికి ఎంత ప్రయత్నం చేయాలో అంత ప్రయత్నం, మానవ ప్రయత్నం చేశాం. అక్కడ కూడా పొరపాట్లు జరిగి ఉంటాయి, ఖచ్చితంగా జరిగాయి కూడా. ఆ ప్రయత్నాలన్నింటినీ నెమ్మది నెమ్మదిగా బాబుజీ అనుగ్రహంతో వాటిని సరిచేసుకుంటూ వస్తూ ఉంటే లోపల అభిషేక సేవలో పాల్గొనే అవకాశం కూడా వారు కల్పించారు. అక్కడ అభిషేక సేవలో కూడా అంతే, ఏదైనా ఎనీ సేవ గురుదేవుల నుంచి మనకు వచ్చే ఏ సేవ అయినా సరే అది మనకి ఇట్ కమ్స్ విత్ ద ప్యాకేజ్. ఆ ప్యాకేజ్లో ఏముంటాయి? గురుదేవుల అనుగ్రహం అనేది సూపర్ఫిషియల్గా కనపడుతుంది. అందులో డూస్ ఉంటాయి, డోంట్స్ ఉంటాయి. అంటే మనని అణకువగా ఆద్యతగా సేవ భావంతో మనం చేసుకోవడానికి దారి ఉంటుంది. అదే సమయంలో ఆహా మీకు ఎంత చక్కటి అవకాశం దొరికింది అని చెప్పి మనకి ఎవరైనా వెనకాలే ఒక చిన్న మోటివేషన్ లాంటిది చేస్తే, మోటివేషన్ అనేది చాలా మంచి వర్డ్ వాడుతున్నాను నేను, మోటివేషన్ కాదు వేరే ఏదో అర్థం, అది కనుక జరిగితే, అది జరిగినట్లయితే అహంకారం కూడా పెరుగుతుంది. నేను కదా, నాకు కదా ఇది వచ్చింది అని, ఇది ఎక్కువ ఛాన్స్ అండి. ఈ అహంకారం పెరగడానికి మనకి ఎక్కువ ఛాన్స్ వస్తుంది, దాంతో మమకారం కూడా వస్తుంది, ఇది నాది 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 నాది. సో ఈ రెండు వచ్చి ఎప్పుడైతే మన మీద కూర్చున్నాయో సేవాభావంలో ఉన్న క్వాలిటీ తగ్గిపోయి ఇది పెరుగుతుంది. ఇది పెరిగి అక్కడి నుంచి ప్రతి వారిని మనం తక్కువగా చూడటం ఇవన్నీ జరుగుతాయి. ఏదో మనకి అవకాశం ఇచ్చింది బాబుజీ, మనకి ఎందుకు ఇచ్చారు? అణకువగా ఉండి బాధ్యతగా దాన్ని నిర్వర్తించడానికి మనకి అవకాశం ఇచ్చారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి, సేవాభావంతో చేయాలి. సో ఈ సేవాభావంతో చేసుకోవడానికి కూడా మనకి ముందు బాట వేసి ఉన్నారు ఆల్రెడీ. ఇప్పుడు జానకిరామ శాస్త్రి గారు ఉపన్యాసం కార్యక్రమం అయిపోగానే మొట్టమొదట చెప్పేది ఏమంటే, అయ్యా మీ సహకారంతో ఈ ఉపన్యాస కార్యక్రమం పూర్తయింది, తర్వాత కార్యక్రమం ఈ రకంగా చేసుకోండి అని చెప్పారు. మొదట్లో మీ సహకారంతో అని ఎందుకు అంటున్నారు అనేది నాకు కొంచెం మైండ్లో క్లియర్గా అయ్యేది కాదు. క్రమేణా మూర్తి గారు నేను కూర్చొని ఆలోచించిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, అయ్యా వారంటూ లేకపోయినట్లయితే ఆ సేవ మనకి దొరికేది కాదు, ఉపన్యాసం వస్తే మీ దారి మీద దొరుకుతుంది పోతారు. వారు అక్కడ ఉండబెట్టి వారికి చేయించే నెపంతోనే మనం కూడా ఆ సేవలో పాలు పంచుకుంటున్నాం. స్వామి సేవలో పాలు పంచుకోవడానికి వారు మనకి ముఖ్య ఆధారం అయ్యారు. ఇప్పుడు వారు లేకపోయినట్లయితే మన మహాన్యాసం వారి చేత చేయించాం కదా, చేసుకుంటాం చేయించాం. సో చేయించేది కూడా ఒక సేవే, అది కూడా ఒక పవిత్ర కార్యం. సో అది పవిత్ర కార్యం కాబట్టి ఆ పవిత్ర కార్యం చేసుకునే అవకాశం నాకు కూడా మీతో పాటు ఇచ్చారని మీకు నేను కృతజ్ఞతగా ఉండాలి అనే ఉద్దేశంతో వారు ఆ మాట సహకారం అనే మాట వాడతారు. అది తెలిసిన తర్వాత కొంచెం జ్ఞానోదయమైంది. సో అదే వర్డ్స్ వాడకపోయినా వేరే వర్డ్స్ అయినా మేము వాడుతున్నాం, వాడి మొత్తానికి అయ్యా మీ వల్లనే మేము ఇక్కడ కూర్చున్నాము, మనన్యాసం చేస్తున్నామని వారికి మనసులో నమస్కారం చేసుకుని ఆ తర్వాత కార్యక్రమానికి మేము వారిని పంపించడం జరుగుతుంది. అదేవిధంగా లోపల కూడా ఏంటంటే మనకి అహంకారం మమకారం అని వెంటనే ఉంటాయండి, ఇప్పుడు వెంటనే ఉంటాయి. ఎందుకంటే ఆ కర్తలు పాపం ఎక్కడెక్కడి నుంచో డిఫరెంట్ వాక్స్ ఆఫ్ లైఫ్ నుంచి వస్తుంటారు మన దగ్గరికి. వచ్చిన వారు అందరికీ పూజా విధానాలు తెలిసిన వాళ్ళే ఉండరు, కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు, మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు, కొంతమంది ఎక్కువ తెలిసిన వాళ్ళు ఉంటారు, రకరకాలు ఉంటారు. అక్కడ వారందరి చేత మనం చేయించే క్రమంలో మనకు తెలిసినవేవో చెప్తాం, ఇలా చేయండి అలా చేయండి అలా చేయండి అని చెప్తాం. సో అదేమి గాస్పెల్ ట్రూత్ కాదు, ఎందుకంటే ధర్మ సూక్ష్మాలు మనకు తెలియవు. కొన్ని మన పెద్దల నుంచి నేర్చుకుంటాం, ఇలా ఇది ఎలా చేయాలి, ఇది ఎలా చేయాలి, ఇలా ఎలా చేయాలని తెలుసుకుంటాం. కొన్ని మనకి తెలుసుని అనుకుని వాళ్ళకి చెప్తుంటాం ఎలా చేయండి అలా చేయండి. కొన్నిసార్లు వారు ఫాలో అవుతారు, కొన్నిసార్లు నొచ్చుకుంటారు కూడా. సో నొచ్చుకోవడం కూడా చూసాం. సో ఏంటంటే ఇట్లాంటి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు మనం ఏం చేస్తామంటే వారికి మనం సేవాభావంతో పవిత్ర భావంతో వారికి సలహా ఇస్తున్నామా, లేకపోతే ఒక అధికార స్వరంతో ఎలా ఎందుకు చేస్తున్నాం అలా ఎందుకు చేస్తున్నాం అని చెప్తున్నాం. ఇది కూడా వెంట వెంటనే విచారానికి రాకపోయినట్లయితే మనం తప్పుదారులు నడుస్తూనే ఉంటాం. ఇక్కడ కూడా ఏంటంటే మనకి ఒక గైడ్ ఉంటుంది. ఆ గైడ్ ఎవరు అంటే బాబుజీ అమ్మ రూపంలో ఉన్నారు ఇప్పుడు మన దగ్గర ప్రత్యక్షంగా. వారు ఒక ఆదేశం ఇచ్చి ఒక సేవలో మన పాలు పంచుకోమని పంపించారు అంటే అది ఆల్రెడీ ఎవరో చేస్తున్నారు పెద్దలు అక్కడ. వారి దగ్గర వెళ్ళి నేర్చుకోమని ఒక ఆదేశం అంతర్హితంగా ఉంటుంది. వారి దగ్గరికి వెళ్ళి మనం ఆ సేవ ఎలా చేయాలో నేర్చుకోవాలి. మన జ్ఞానాన్ని అక్కడ ఉపయోగించడానికి కరెక్ట్ కాదు, కానీ ఉపయోగిస్తూ ఉంటాం. ఎందుకు అజ్ఞానం వల్ల అప్పుడప్పుడు మాయ తగులుతూ ఉంటుంది. మాయ తగిలి మన సొంతంగా ఏదో ఒకటి ఇక్కడ ఇది కరెక్ట్ అది కరెక్ట్ అనుకుని చెప్పేస్తూ ఉంటాం లోపల. కానీ పెద్దలు ఉన్నారు, వారు సంప్రదాయం పరంగా సంప్రదాయసిద్ధంగా కావచ్చు ధర్మపరంగా కావచ్చు అక్కడి నుంచి ఏవో అనుచారంగా కొన్ని వస్తున్నాయి, వాటిని మనం పాటించకపోయినట్లయితే. సో ఇక్కడ మనం ఏదైతే ఒక ప్రోటోకాల్ పెట్టుకుంటాం ఆ ప్రోటోకాల్కి ఇబ్బంది కలుగుతుంది. ఆ విషయం తెలియక కూడా కొన్నిసార్లు మనం పొరపాట్లు చేస్తూ ఉంటాం. ఈ పొరపాట్లన్నీ కరెక్షన్ చేయడానికి కూడా మళ్ళీ బాబుజీ వెనకాల వారి చేత అన్ని చేయిస్తూ ఉంటారు మన చేత. సో సద్గురుదేవులు ఏం చేస్తూ ఉంటారు మన ఒక గైడెన్స్ పంపించిన తర్వాత ఒక హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ మనకి అప్పచెప్పిన తర్వాత హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ పర్యవేక్షణలో మనం పనిచేయాలి. కానీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ లేదు నేను మీకే చెప్తాను మీరు అని చెప్పి అనకూడదు. అటువంటి అజ్ఞానం తోటి అటువంటి ఏదైనా పనులు చేస్తే కూడా అది కరెక్ట్ చేసేవారు కూడా అంత సహృదయలు అయి ఉండాలి. అంత సహృదయలు కాబట్టే అడుగు ముందుకు వేయగలుగుతున్నాము. వారి ఆదేశాలు కానీ ఆదేశాలు అనకూడదు, వాటి వారు ఇచ్చే సూచనల్ని మనం చక్కగా పాటిస్తేనే మనకి ముందుకు దారి దొరుకుతుంది. లేకపోయినట్లయితే అజ్ఞానంలో ఒక అడుగు వేయాలనుకుంటాం కానీ మనకి అడుగు వెనక్కి వేస్తూ ఉంటాం. సో అటువంటి పొరపాటు జరగకుండా అనుక్షణం బాబుజీ వెనకాల గైడ్ చేస్తున్నారు, మన పెద్దల ద్వారా మనకి ఆ సూచనలు ఇప్పిస్తున్నారు. ఆ కరెక్షన్స్ జరుగుతుంటాయి, అక్కడ సెల్ఫ్ కరెక్షన్స్ జరగకపోయినట్లయితే మనం ముందుకు పోలేం. నిన్న మొన్ననే పాలూరి ప్రసాద్ కూడా మొన్న మన సోదరుడు చెప్తున్నాడు, అందరం ఒక కుటుంబం, ఈ కుటుంబంలో పొరపాట్లు జరుగుతున్నప్పుడల్లా తెలిసిన వారు కరెక్షన్ చేస్తూ ఉంటారు, ఆ కరెక్షన్ని మనం సర్వదేయంగా తీసుకోవాలి, వారు సర్వదేయంగా కరెక్షన్ చేస్తారు కాబట్టి మనం అదేవిధంగా కరెక్షన్ తీసుకోవాలి. తీసుకుని ఆ కరెక్షన్ గారు చెప్పిన దాని ప్రకారం మనం ముందుకు పోవాలి. అట్లా పోవడానికి మనకి ఆ స్ఫురణ ఎవరిస్తారు, మళ్ళీ ప్రభుత్వం ఇస్తారు, అనుక్షణం వారే ఇస్తుంటారు. అలా చేసుకునే క్రమంలోనే మళ్ళీ మనకి అమ్మ మరొక చక్కటి అవకాశం అనుగ్రహం నాకు ఇచ్చి నన్ను తీసుకుని పోయి మళ్ళీ అమ్మవారి సన్నిధిలో కూర్చోబెట్టారు నన్ను కామేశ్వరిని. ఇక్కడ కూడా ఒకటే, మన పర్సెప్షన్ యాటిట్యూడ్ ఎలా ఉంటుంది, ఒక 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 ఆదేశాన్ని కానీ అనుగ్రహాన్ని కానీ ఎలా రిసీవ్ చేసుకుంటాము అని. నాకు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రాగానే నేనేమన్నా మా అమ్మ మాకు ఇంత భాగ్యమా అన్నాను. కామేశ్వరి ఏమంది, అమ్మో ఇంత భాగ్యత. సో ఈ రెండింటికి ఏంటి తేడా, దీన్ని ఒక అదృష్టంగా ఒక భాగ్యంగా మనం తీసుకున్నాం కానీ ఇందులో చాలా బాధ్యత ఉందని తనకు గ్రహించింది. తనకి గణపతి పూజ ఎలాగైతే అమ్మ అనుగ్రహించారో అప్పటి నుంచి ఆ గణపతి పూజ చేస్తున్న ప్రతి క్షణంలో ఎంత జాగ్రత్తగా ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకు చేయాలో తను చూసింది, అక్కడ తను చేసింది. కాబట్టి ఇది కేవలం సేవ కాదు అనుగ్రహం కాదు, ఇందులో చాలా బాధ్యత ఉంది. ఈ బాధ్యతను మనం కరెక్ట్గా నిర్వర్తించే అవకాశం వచ్చింది, దాన్ని సరిగ్గా వాడుకోవలసిన సమయం కూడా వచ్చింది అనేది తను గుర్తెరిగింది. సో మా ఇద్దరి భావాలన్నీ కలుపుకుంటే ఏమైంది, చక్కటి అవకాశం, చక్కటి అనుగ్రహం రాజదాయుతంగా చేసుకోవడానికి అమ్మ చేతుల మీదుగా మనకి దొరికింది. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి, మళ్ళీ డూస్ అండ్ డోంట్స్ అప్లై చేసుకోవాల్సి వస్తుంది. అణకువ కావాలి, పెద్దల పట్ల మర్యాద ఉండాలి, వారు చెప్పిన సూచనలు పాటించే విజ్ఞత ఉండాలి, వాటిని పాలించే సంస్కారం ఉండాలి. ఎక్కడా కూడా పొరపాటు దారిపోకూడదు. పొరపాటు జరిగితే మనస్ఫూర్తిగా వాటిని మనం యాక్సెప్ట్ చేయాలి, యాక్సెప్ట్ చేసిన తర్వాత వాటిని కరెక్షన్ చేసుకోవాలి, కరెక్షన్ చేసుకుని ముందుకు వెళ్ళాలి. సో ఈ యాటిట్యూడ్ అనేది కరెక్షన్, మన స్వభావంలో మనం తెచ్చుకోవాల్సిన మార్పును మనం తెచ్చుకోలేకుండా కేవలం ఏదో నాకేదో ఒక గిఫ్ట్ దొరికిందనో లేకపోతే ఒక వరం ఇచ్చారనో ఆ భావంతో వెళ్ళామంటే మళ్ళీ ఎక్కడో పడిపోయే అవకాశం ఉంది. ఈ బాధ్యతను గుర్తు చేస్తుంది మానసిక కాబట్టి ఇద్దరం కలిసి ఆ బాధ్యతను పంచుకోగలుగుతామని ఆశిస్తూ ఆ అవకాశం ఇచ్చినందుకు అమ్మకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఇంకొకటి కూడా ఉంది, మొదటి నుంచి మన గురువు గారి దగ్గర నుంచి అన్ని మొదలైతే అక్కడ స్విచ్ వేస్తూ ఉంటారు, వేరే చోట్ల లైట్ వెలుగుతూ ఉంటాయి. సో గురువుగారు స్విచ్ వేయంగానే, ఫస్ట్ గురువుగారు స్విచ్ వేయంగానే శివాలయంలో ముందు లైట్ వెలిగింది, ఆ తర్వాత అమ్మవారి దగ్గర లైట్ వెలిగింది. ఇట్లాగే ప్రతి చోట మనకు వచ్చే స్ఫురణ, మనం కరెక్షన్ చేసుకునే అవకాశము, కరెక్షన్ చేసే సమయం అన్ని కూడా అక్కడే దొరుకుతుంటాయి. బృందావనం అంటే సెంటర్ పాయింట్, ఆ క్షేత్రం నుంచే మనకి అన్ని దొరుకుతూ ఉంటాయి. ఇదే సమయంలోనే దొరికిన అవకాశం ఏంటి, రమణ బాబు గారు సంగచ్చు వారి దగ్గర, అంటే ఒక రకంగా చెప్పాలంటే నేను అప్రెంటిస్షిప్ చేసినట్లు లెక్క. వారి దగ్గర అప్రెంటిస్షిప్ చేస్తూ వారి పక్కనే ఉంటూ వారి సూచనలు కానీ వారిని పాటిస్తూ వారు ఏం చెప్తే అది చేస్తూ వారితో పాటు ఉండటం వల్ల ఎన్నో విషయాలు నేర్చుకోవడం జరిగింది. ఎప్పుడైతే మన రామానుజదాస్ గారు ఎన్నో విషయాలు వారి స్మరణలో చెప్పారు, సో వాటిలో అక్షర లక్షలన్నీ కూడా వాళ్ళు ఎవరు చేసే ప్రతి పనిలోనూ కూడా అటువంటి అంకిత భావం అనేది కనబడుతూ ఉంటుంది. ఒకటి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, మనము ఎక్కువ కాలం ఆశ్రమానికి బయట నుంచి వస్తూ ఉంటాము లేకపోతే ఆశ్రమంలో ఉంటూ ఉంటాము, ఎక్కువ కాలం ఇంట్లో ఉండి అవకాశం ఉంటే వచ్చే పరిస్థితి నుంచి ఎక్కువ కాలం ఇక్కడుండి అవసరమైతేనే ఇంటికి వెళ్ళే పరిస్థితి తీసుకొచ్చారు. ఎన్నిసార్లు చూశాను నేను వారిని, బృందావనంలోని ఏ యాక్టివిటీ మిస్ కాలేదు, రామాలయంలోని ఏ యాక్టివిటీ మిస్ అయ్యేవారు కాదు, కూర్చు కూర్చునేవారు. ఏ అవసరం వచ్చినప్పుడు మాత్రం నేను లేకపోతే తట్టి చెప్పేవారు, ఇప్పుడే వెళ్తాను, ఇప్పుడే వచ్చేస్తాను, ఒకవేళ నేను వచ్చే లోపు లేట్ అయితే ఈ పని నువ్వు చేయని చెప్తుంటారు. అంటే ఏంటంటే ఎక్కువ శాతము మహాపురుషుల సన్నిధిలో, సద్గురుదేవుల సన్నిధిలో వారిచ్చిన సేవలో పాల్గొంటూ ఎక్కువ కాలం ఇక్కడ ఉంటూ తక్కువ కాలం ఇంట్లో ఉండడానికి వారు ఇష్టపడేవారు. అదేవిధంగా చేయడానికి మనం ఎంత ట్రైనింగ్ వారు ఇచ్చుకుంటారో అనిపిస్తుంది నాకు ఇప్పుడు చూసినట్లయితే. ఇప్పుడైతే అసలు ఇంటికి పోవాలని అనిపించట్లేదు. ఇది కొత్తగా ఇప్పుడు ఈ సేవ మార్నింగ్ 3:30 స్టార్ట్ అయిన సేవ 8:30 వరకు అవ్వట్లేదు. ఇక్కడి నుంచి ఇది వదిలిపోవాలంటే బాధేస్తాం, వదిలిపోకపోతే అవసరం తీరదు, అవసరం తీరకపోతే మళ్ళీ కంఫర్టబుల్గా కూర్చోలేము. కాబట్టి అమ్మ దగ్గర నమస్కారం అయ్యే వరకు ఉండి వెళ్ళి మళ్ళీ బట్టలు మార్చుకుని రావాల్సి వస్తాం. అంటే ఈ ఈ క్షణంలో కూడా ఆ నెట్ పనిచేయక లేకపోతే అందులో ఉంటే దాస్ గారి ప్రవచనం మిస్ అయిపోయింది. ఈ పీకుల్లాట అనేది గతంలో ఉండేది కాదు, ఓన్లీ ఒక గంట అయితే ఏంటి అయిన తర్వాత వెళ్తే ఏమవుతుంది. ఇప్పుడు ఏమంటే ఒక పాయింట్ మిస్ అవుతుందేమో, ఆ పాయింట్ మిస్ అయితే నేనేం మిస్ అవుతాను అనే బాధ ఎక్కువైతాం. అటువంటి స్థితికి తీసుకొచ్చింది ఎవరు, వారే. అదేవిధంగా గతంలో సేవలు మన బాహ్యంగా అన్ని చూస్తూ ఉంటామండి, బాహ్యంగా చూసి వారికి ఆ సేవ దొరికింది, వీరికి సేవ దొరికింది, వారు అలా చేస్తున్నారు, వీరు ఏం చేస్తున్నారు, అయ్యో నేనేం చేయలేకపోతున్నాను, ఇవన్నీ మొదలవుతాయి. ఇట్లా ఉంటే ఏదైనా బాబుజీ కనుక ఏదైనా ఒక సేవ పలానా వారు చేస్తున్నారు అన్నప్పుడు వేరే వారు ఆ సేవలో అంటే నేను ఎందుకు రాలేదు, రాలేకపోయాను, నాలో ఏదైనా లోపం ఉందా అనుకోవడం, ఇటువంటివన్నీ ఈ భావనలన్నీ స్లోగా వస్తూ ఉంటాయి. తర్వాత ఏంటంటే సద్గురువులు మనకి అన్ని ఇస్తున్నారు కాబట్టి, ఆ స్ఫురణ అనేది ఇస్తున్నారు కాబట్టి అలా అనుకోకూడదు. మనకి ఏది ప్రాప్తం ఉంటే అది బాబుజీ ఇస్తూ ఉంటారు కాబట్టి అందులో దాన్ని ఎటువంటి విధంగానే మనం తీసుకోవాల్సిన అవసరం లేదని మనం అనుకుంటూ ఉంటాం. భాగ్యంగా అనుకున్నప్పటికీ కూడా మనసులో దీపంలాగా ఉంటుంది. మా మాతాజీ అమెరికా వెళ్తున్నారు, అమెరికా వెళ్తున్నప్పుడు అంతకుముందు 2 సార్లు ట్రై చేసామంటే ఈసారి మాకు రాలేదు. సో శ్రీనివాసమూర్తి గారికి అవకాశం వచ్చింది, వారికిను వారి సత్యమణి మంజుల గారికి అమెరికా తీసుకువెళ్తున్నారు. అమ్మ అమెరికా తీసుకెళ్తున్నారు వీళ్ళిద్దరిని, మేము వెళ్ళలేకపోయాం, అవకాశం రాలేదు. అంటే ఏంటి, అమ్మ దగ్గర సన్నిధిలో ఉండే అవకాశం దొరుకుతుంది. తమతోటే తిరుగుతారు. ప్రతి క్షణం వారితో ఉన్న గురువుతో ఉండే ఆ డిఫరెన్స్ వేరు ఉంటుంది అండి, ప్రత్యక్షంగా ఉండే డిఫరెన్స్ వేరు ఉంటుంది. సో అంతకుముందు చూస్తున్నాం కొన్ని, ఎందుకంటే మీరు సోలాపూర్ వెళ్ళినప్పుడు, లేకపోతే భీమవరం వెళ్ళినప్పుడు, గుడివారు వెళ్ళినప్పుడు వృత్తిరంగం చుట్టూ అందరూ ముగ్గుతారు భక్తులు అంతా. అబ్బా ఇంత దర్శనం చేసుకున్నారు, మీరు తమతో తిరిగారు, చూడండి మీ ఫోటోలు అన్నీ చూసామని చెప్తుంటారు. ఇది మనసులో ఎంత సమాధానం పెట్టుకున్నా మనసులో కొంచెం తిరుగుతుంటుంది, అరే మనం పోలేకపోయాం, మనతో మనం లేక లేక లేవలేకపోయాం. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు అండి, అమ్మ అమెరికాలో ఉన్నప్పుడు బృందావనంలోనే దాస్ గారు ఒక పాయింట్ సడన్ గా అన్నారు వారు, అయ్యో మీ మిత్రుడు అక్కడ ఉండిపోయినాడండి, సేవలో ఆయన తగ్గిస్తున్నాడు అన్నారు. అంటే అనాలోచితంగా అనేసాను నేను, నేను ఇక్కడ సేవలో తగ్గిస్తున్నాను కదండి. ఆ తర్వాత విచారణలో వచ్చింది ఏంటంటే, ప్రధానంగా విచారణ అవును, ఇలా అనేసిన వెంటనే అనేసి అన్న తర్వాత విచారణ మొదలెట్టాను, అవును సద్గురుదేవుని మూల వేరాడు ఆయన కళ్యాణం, ఆయన స్వామి వెంకటేశ్వర స్వామి మూల వేరాడు అక్కడే ఉంటాడు, ఆయన అంశే కళ్యాణమూర్తి, ఈ కళ్యాణమూర్తి దేశ విదేశాలు తిరుగుతుంది, ఆయన అమ్మ రూపంలో బయట తిరుగుతున్నారు, మూల వేరాడుగా తాను అక్కడే ఉన్నారు, వారి సేవ చేసుకుంటూనే ఉన్నాను కదా నేను. సో ఈ సేవ నేను చేసుకుంటున్నాను, నాకేం తక్కువ అనే భావన అది ఇంటర్నల్ గా ఉండబెట్టి, అది బాబుజీ కలిగించబెట్టి నాకు వెంటనే ఆ మాట ఇమీడియట్ గా వచ్చేసింది మైండ్ లో నుంచి అది చెప్పడానికి. ఆ తర్వాత నెమ్మదిగా అర్థమైంది, ఏం లేదు ఆలోచించాల్సిన అవసరం లేదు, అమ్మ ఎక్కడున్నా మళ్ళీ బాగా అవుతూనే ఉంటారు, ఏం చేస్తున్నా సరే అందరి మీద దృష్టి ఉంటుంది, అందరి మీద దృష్టి ఉంటుంది, ప్రతి ఒక్కరి యోగక్షేమాలు చూస్తూనే ఉంటారు, చూసి చూడటం ఒకటే కాదు విచారణ చేస్తూ ఉంటారు, విచారించి మళ్ళీ వారికి ఏమైనా కావాలంటే చెప్తూ ఉంటారు కూడా. ఇప్పుడు ఇక్కడ మార్నింగ్ టైం చేస్తున్న దగ్గర నుంచి చూస్తుంటే కూడా నమస్కారం చేసుకోవడానికి మొన్న వెళ్ళినప్పుడు అనగానే అలసిపోతున్నావేమి అన్నారు. అంటే అంటే నేను నాన్ స్టాప్ గా కంటిన్యూస్ గా యాక్టివిటీలో ఉండటం కూడా అమ్మ వాచ్ చేస్తుంది, వాచ్ చేసి వెంటనే అలసిపోతున్నావేమో అన్నారు. ఏం లేదమ్మా మీరే కదా నడిపించేది, మీరు నడిపిస్తేనే నేను నడుస్తున్నాను, దీనిలో ఆలోచించాల్సిన అవసరం ఏమీ లేదమ్మా అని చెప్పాను. కాబట్టి ఏంటంటే అవసరం తీర్చుకోవడానికి వెళ్ళే కాసేపే తప్ప, మిగతా సమయం అంతా ఎంత వీలైతే అంత అమ్మ సన్నిధిలో ఉండటానికి, ఈ మనసు ఊవిళ్ళు ఊరుతోంది, ఈ స్థాయి నాకు వస్తుందని నేను ఎప్పుడు తల్లోపడ అనుకోలేదు. సో అందుకని ఏంటంటే మనకి ఇక్కడ ఒక చిన్న చిన్న ఇది ఉందండి, టైం అయిన మినిట్స్ ఉందమ్మా, ఒక చిన్న సంస్కృతంలో ఒక సుభాషితం విన్నాను, అది ఈ పరీక్షలు రాయడం మొదలుపెట్టిన తర్వాత వచ్చింది. ఆచార్య పాదమా దత్తే పాదం శిష్య స్వమేతయ పాదం స బ్రహ్మచారిభ్య పాదం పాదం కాలక్రమేణ. ఒక శిష్యుడు గురువు దగ్గర నేర్చుకునేది పావువంతే, మిగతా పావువంతు తన బుద్ధిని ఉపయోగించి నేర్చుకుంటాడు, ఒక పావువంతు సత్సాంగత్యంలో నేర్చుకుంటాడు, మిగతాది కాలక్రమేణ నేర్చుకుంటాడు అనేది. ఇది మనకి చక్కగా అప్లై అవుతుందని అనిపిస్తుంది, ఎందుకంటే సూపర్ఫిషియల్ గా చూస్తే బాబైనా మనం గురువు దగ్గర నేర్చుకునేది అనిపిస్తుంది, కానీ దాని విచారణలోకి వెళ్ళినట్లయితే కొంచెం మనం దానికి మనం అప్లై చేసుకుంటే అర్థమవుతుందండి. ఇప్పుడు ఎప్పటి నుంచో ఉంది మనకి సంప్రదాయం, ఉంది ఎప్పటి నుంచో. ఏంటో సంప్రదాయం, మనం సత్సంగం అయిపోయిన తర్వాత ఆసక్తి ఉన్న వాళ్ళు కలిసి ఒక చోట కూర్చొని మాట్లాడుకుంటాం. సో మాట్లాడుకున్న తర్వాత ఏమవుతుంది, సెకండ్ టైం అయిపోతుంది, మననం అయిపోతుంది. అది కొంచెం ఎక్కడైనా మనం మైండ్ అప్లై చేసి ఎక్కువగా మనం దాని గురించి విచారణ చేస్తూ ఉంటే కొత్త విషయాలన్నీ బయటకు వస్తూ ఉంటాయి, మనసులోకి రికార్డ్ అవుతూ ఉంటాయి, ఆ రికార్డ్ అయిన మనసు విషయాలన్నీ మనకి మన పురోగతికి సాధనంలో ఉపయోగపడుతూ ఉంటాయి. సో అదే ఏంటంటే మనకి ఫస్ట్ ఆచార్య పాదమాదత్తే అంటే మనం ఏమీ అర్థం తీసుకోవాలని అనిపిస్తుంది అంటే, నాకు ఇప్పుడు ఇన్ని చాలు సత్సంగాల రూపంలో మనం బోధ కలుగు తెచ్చుకుంటున్నాము, తర్వాత గ్రంథ పఠనం ద్వారా తెచ్చుకుంటున్నాము, తర్వాత రోజు బోధ చదువుతున్నారు ఆశ్రమం పైనుంచి, ఇక్కడికి అమ్మ బోధలు వస్తున్నాయి, మనకి ప్రవచనాలు వస్తున్నాయి, మహాత్ములు ఎంతమంది ఇక్కడి నుంచి మాట్లాడుతున్నారు, వీరందరి దగ్గర నుంచి మనకి ఎన్నో ఇన్పుట్స్ మైండ్ లోకి వెళ్తున్నాయండి. మైండ్ లోకి ఎన్ని ఇన్పుట్స్ వెళ్ళినా సరే ఎన్ని నిలబడుతున్నాయి, కొన్ని నిలబడుతున్నాయి, ఆ కొన్ని అనేది ఎలా ఉంటుంది, మన మానసిక స్థాయిని బట్టి ఉంటుంది, మన పరిణతిని బట్టి మాత్రం నిలబడుతున్నాయి, ఇది మనం రిసీవ్ చేసుకునే కెపాసిటీని బట్టి, మన యాంటెన్నా ఎంత స్ట్రాంగ్ ఉందో అని దాన్ని బట్టి డిసైడ్ అయి ఉంటుంది. అది రిసెప్షన్ అనేది, అసిమిలేషన్ అనేది. సో దాన్ని స్ట్రెంగ్తన్ చేసుకోవాలంటే మనకి ఈ మిగతా రెండింటినీ అప్లై చేసుకోవాల్సి వస్తుంది. పాదం సద్బ్రహ్మచారిభ్య అంటే అర్థం ఏంటి, మనం మహాపురుషులు, పరిణతి చెందిన వారు, అలాగే మన తోటి సాధకులు ఎవరైతే మనకిచ్చిన బుద్ధి ఏదైతే ఉందో ఆ బుద్ధి మనకి ఉపయోగపడుతుంది దీన్ని విచారణ చేయడానికి, మంచి విషయాలు రికార్డ్ చేసుకోవడానికి, చిత్తంలో వాటిని భద్రపరచుకోవడానికి. చిత్తంలో భద్రపరచుకోకపోతే అవి స్ఫురణకి రావు. అవి స్ఫురణకి రాకపోవడం వల్ల ఏమవుతుందంటే మనకి వస్తాం అన్ని బాగానే బాగా అనుకుంటాము, మంచి సబ్జెక్ట్ తీసుకుని ప్రిపేర్ అవుతాం, సభ వస్తుంది, బ్రహ్మసభలో మాట్లాడడానికి అవకాశం వస్తుంది, వచ్చి నిలబడ్డాకో గొంతు నుంచి మాట్లాడు. ఎందుకు రాదు? ఆ స్ఫురణ రాదు. స్ఫురణ ఎందుకు రాదు అంటే వచ్చనుకుంటాము కొంత, టెన్షన్ కొంత, ఏదో చదివేసాం అనుకుంటాం కొంత. ఇవన్నీ పని చేయాలంటే బుద్ధి కావాలి. ఆ బుద్ధి ఎవరు ఇవ్వాలి? స్వామి ఇవ్వాలి. అంటే స్వామి ఇచ్చిన బుద్ధిని సక్రమంగా ఉపయోగించుకునే తెలివితేటలు మనకు ఉండాలి. అది లేకపోయినట్లయితే అది కాదు ఉపయోగపడదు. అందుకని ఏమవుతుంది మనకి ఇప్పుడు సత్సంగం ద్వారా వచ్చే పావు ఏదైతే ఉందో, ఈ పావు మనం చదివిన పావుని స్ట్రెంగ్థన్ చేస్తే, ఈ రెండింటి ద్వారా మనం పొందిన జ్ఞానం ఏదైతే ఉందో మన బుద్ధి ద్వారా విచారణకు తీసుకెళ్తుంది. బుద్ధి ద్వారా విచారణకు తీసుకెళ్లి ఏం చేస్తుంది? ఏది మంచి ఏది చెడు అని చెప్తుంది. నిత్య నిత్య వివేకం, వస్తు వివేకం అయిపోతుంది అక్కడే. ఇది మంచిది, ఇది చెడుదు, ఈ ఆలోచన మంచిది, ఈ ఆలోచన చెడుది, ఇది చేయడం వల్ల మంచి జరుగుతుంది, ఇది చేయడం వల్ల చెడు జరుగుతుంది, కాబట్టి దీన్ని వదిలే, దీన్ని పట్టుకో. ఏది పట్టుకోవాలని మనకు తెలుస్తుంది. అది ఎక్కడ? స్వమేధయ బుద్ధి వల్ల తెలుస్తుంది. సో ఆ బుద్ధి గురుదేవులు మనకి ఇచ్చిన తర్వాత వస్తుంది. గురుదేవులు మనకి ఎప్పుడు ఇస్తారండి? మన మైండ్ అప్లై చేస్తే కదా. మనకి చీమ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత మోక్షం కలుగుతుంది, కరెక్టే. కానీ మన కృషి ఎంత? మన ప్రయత్నం, పురుష ప్రయత్నం చేస్తేనే సాధ్యం అవుతుంది. కాబట్టి అమ్మ రిపీటెడ్ గా మనకు చెప్పే విషయం ఏంటి? జరిగే బోధ ఏదైతే ఉందో అందులో అమృతాన్ని పట్టుకోండి, అందులో సారాన్ని పట్టుకోండి, ఆ సారాన్ని మీరు సత్సంగం ద్వారా పరిపుష్టం చేసుకోండి, సజ్జన సాంగత్యంలో వాటిని పరిపుష్టం చేసుకోండి, దాంతో మీ బుద్ధిని పదును పెట్టండి. ఆ పదును పెట్టబడిన బుద్ధితోటి విచారణ చేసుకుని, ఆ విచారణలో మీ హృదయ పాత్రని శుద్ధం చేసుకోండి, దాన్ని నిర్మలాంతకరణంగా మార్చుకోండి అని చెప్తున్నారు. సో అది ఎన్నిసార్లు రిపీటెడ్ గా చెప్తున్నా సరే మనకి ఆ హృదయ పాత్రని క్లీన్ చేసుకోవడం అనేది సరిగా రావట్లా. ఎందుకంటే మనం ప్రతిరోజు ప్రసాదం వచ్చి పట్టుకెళ్తున్నాం ఇక్కడ నుంచి, ఈ ప్రసాదం ఇంటికి పట్టుకెళ్తాం, నెక్స్ట్ టైం పాత్ర ఖాళీ చేయకుండా శుద్ధం చేసుకోకుండా రావట్లేదు కదా. అదేవిధంగా హృదయం కూడా దాన్ని క్లీన్ గా పెట్టుకోవాల్సిన అవసరం మనకు ఉంటుంది. ఆ హృదయం క్లీన్ గా పెట్టుకోవాలంటే ఏం చేయాలి? అసిమిలేషన్ అయిపోవాలి, మంచి పని అసిమిలేషన్ అయిపోవాలి. లోపలికి వెళ్ళంగానే మనకి తిన్న ఆహారం ఏం చేస్తుంది? మనకి సారాన్ని తీసుకెళ్లి బ్లడ్ లో కలుపుతోంది, నిస్సారమైన వస్తువుని బయటకు పంపిస్తుంది. అదేవిధంగా గురుబోధ నుంచి మనకు వచ్చే అమృతాన్ని ఏదైతే ఉందో ఆ సారాన్ని తీసుకుని మనం మన బ్లడ్ లో కలిపేసుకుని దాన్ని నిధిధ్యాసనంలో తీసుకొచ్చేసేసి మన యాటిట్యూడ్ మార్చుకోవడానికి, మన స్వభావాన్ని మార్చుకోవడానికి దానికి ఉపయోగించుకుంటున్నామా లేదా, దాని మీద ఫోకస్ పెడితే మనకు వచ్చే ఆలోచనలన్నీ మంచి ఆలోచనలే వస్తాయి, మనకు చేసే భావనలన్నీ మంచి భావనలే ఉంటాయి, మనం అన్నీ కూడా మన హృదయ పాత్ర శుద్ధి చేసుకోవడానికి ఉపయోగపడతాయి. వచ్చే వాటిని రాణిస్తూ ఉంటే, పాత వాటిని రాణిస్తుంటే ఈ మధ్య చూసానండి ఒకటి, నా సెల్ ఫోన్లో నా ప్రాబ్లం కొత్తగా వచ్చింది, వాట్సాప్ లో ప్రాబ్లం వచ్చింది ఏంటంటే అది స్టోరేజ్ ఫుల్ అని వస్తుంది. ఆ స్టోరేజ్ ఫుల్ ఎందుకు అవుతుంది? దానిలో నుంచి డంప్ అవుతున్నాయి, మెటీరియల్ డంప్ అవుతుంది, బయట నుంచి వచ్చే వస్తువులు ఎన్నో రకాల వీడియోలు వచ్చి పడుతున్నాయి, అందులో స్టోరేజ్ ఫుల్ అయిపోతుంది. ఆ ఫుల్ అయిపోయిన స్టోరేజ్ ఎప్పుడు ఖాళీ అవుతుంది? వాడు ఒక టెంప్టేషన్ ఇస్తాడు, మేనేజ్ స్టోరేజ్ అని. ఈ మేనేజ్ స్టోరేజ్ అంటే ఏంటి? వాడికి డబ్బులు కట్టి నెల మంది నెల ఆ స్టోరేజ్ వాల్యూ పెంచుకోవడం. స్టోరేజ్ వాల్యూ పెడితే మళ్ళీ కొత్తగా కొత్తవన్నీ వచ్చి డంప్ అవుతుంటాయి. ఈ డంప్ అయిన వాటిని క్లీన్ చేయడానికి ఎంత టైం పడుతుందో మీరు చూసారు ఎప్పుడైనా? నేను దాస్ గారు చూస్తుంటాను, ఆయన ఎప్పుడప్పుడు తీసేస్తూ ఉంటారు. అంత సిస్టమేటిక్ గా తీస్తే తప్ప ఆ డంప్ క్లియర్ అవదండి. సో ఆ క్లియర్ అయ్యే డంప్ క్లియర్ అయితే తప్ప మళ్ళీ కొత్త మ్యాటర్ అందులో పోదండి. ఇందులో ఏమవుతుందంటే మనకి పనికిరాని చెత్త అంతా వచ్చి అందులో డంప్ అవుతుంది. పనికొచ్చే ఇంపార్టెంట్ వీడియోలు కానీ ఇంపార్టెంట్ మ్యాటర్ కానీ ఏదన్నా ఉంటే ఆ మ్యాటర్ స్టోరేజ్ చేసినప్పటికీ ఈ కాటన్ వస్తుంది స్టోరేజ్ ఫుల్. సో మనకి ఎంత కష్టపడితే ఆ వీడియోలు మనం క్లియర్ చేయగలుగుతాం, ఎంత కష్టపడితే మనం దాన్ని చేయగలుగుతాం. ఇది చేయడం మనకి మంచిదా లేకపోతే ఆ కొత్తగా డబ్బులు పెట్టి కొనుక్కోవడం మంచిదా? ఉన్న చెత్తతోనే మనం భరించలేక చస్తుంటే, దీన్ని ఎలా వదిలించుకోవాలని చూస్తుంటే ఆ కొత్త చెత్తను ఎలా మనం తీసుకుంటాం లోపలికి? అందుకని ఈ స్టోరేజ్ క్లియర్ చేసుకోవడానికి మనం ఎక్కువ ఎఫర్ట్ పెట్టాలని నా అభిప్రాయం. అందుకే దానికి ఏం చేయాలి మనం ఈ వీడియోలో అంటే హృదయ పాత్రని క్లీన్ చేసుకోవడానికి ఎట్లా చేసుకోవాలంటే వచ్చిన మలినాలు వచ్చినట్లు పంపించేస్తూ ఉండాలండి, వచ్చిన దోషాలు వచ్చినట్లు పంపించేస్తూ ఉండాలండి. వచ్చినట్లు క్లియర్ చేసుకుంటేనే ఆ పాత్ర ఖాళీగా ఉంటుంది, కొత్త విషయం ఇందులోకి వచ్చి మనకు పడడానికి అవకాశం ఉందండి. ఎన్ని విషయాలు వస్తున్నాయి స్ఫురణకి ఇందులో మన బోధలో వస్తున్నాయి. ఈ బోధలో వచ్చినవన్నీ పుస్తకాలు సరిపోవట్లా, పుస్తకాల్లో పెట్టినవన్నీ మైండ్ లో పెట్టుకోవాలి. మైండ్ లో పెట్టుకోవాలంటే సత్సంగం చేయాలి, సత్సంగం చేయాలంటే దానికి మళ్ళీ టైం స్పెండ్ చేయాలి. ఇంత చేయడానికి ఈ మ్యాటర్ని క్లట్టర్ అయిపోకూడదు, మళ్ళీ ఈ నోట్స్ అంతా క్లట్టర్ అయిపోకూడదు. జాగ్రత్తగా ద్వారంలాగా ఒక చోట ఉండాలి, స్టోరేజ్ ఉండాలి. అది మనకు ఉపయోగపడాలి. ఉపయోగపడే విధంగా మనం చేసుకోవాలంటే మన హృదయ పాత్ర ఎంత క్లీన్ గా ఉండాలి అనేది మనం ఆలోచించాలి. దానిలోనే ఉందండి నిర్మలాంతకరణ శక్తి యొక్క ఆవశ్యకత ఎంత అనేది అమ్మ రిపీటెడ్ గా చెప్తున్నారు. ఆ విషయాన్ని మనం గ్రహించడానికి మనకి ఇది ఒక మంచి ఎగ్జాంపుల్ గా మనం తీసుకోవచ్చని నా అభిప్రాయం. చక్కటి అవకాశం అమ్మ నాకు ఇచ్చారు, ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు అమ్మకి అభివందనాలు. సద్గురుదేవులకి సదా మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుంటాం.
మన రామకృష్ణ గారు, డిఐజీ గారు, ఆయన చేసిన పోస్ట్ ఎటువంటిదంటే దాంట్లో రకరకాల పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సెస్, పొలిటికల్ ఇంటర్ఫియరెన్సెస్, పొలిటికల్ థ్రెడ్స్ ఇటువంటివన్నీ ఉండేటువంటి ఒక ఉద్యోగాన్ని ఆయన నిర్వహించారు. ఎంతెంత పెద్ద పెద్ద మంది మినిస్టర్లకి వాటికి సెక్యూరిటీగా ఉండే పరిస్థితుల వాటిలో ఎన్నో రకాల సిచ్యువేషన్స్ ఆయన ఎదుర్కొన్నారు. కానీ వీటన్నిటికీ సరిపడేటువంటి ధైర్యం కానీ ఒక స్ఫూర్తిని కానీ ఒక మార్గదర్శనం కానీ ఎట్లా వచ్చింది ఆయనకంటే, నేను చూశాను ఆయన ఆయన ఐపీఎస్ చదువుకునే రోజుల్లో, అది దాని ట్రైనింగ్ తీసుకున్న రోజుల్లో రాత్రిపూట బాబుజీ వాకింగ్ చేస్తున్నప్పుడు అక్కడ వస్తూ ఉండేవారు. ఆయన వచ్చి బాబుజీ దర్శనం చేస్తుండేది. ఆ రోజు ఆయనకు పడినటువంటి ఇది ఎక్కడికి పోతుందండి అది, బాబుజీ ఒక్కసారి నీ దృష్టి పడిన జజింప విటలం పోనీయక అని చెప్పి మనం చదువుతూ నేను ఎప్పుడు వింటూనే ఉన్నాం. దృష్టి ప్రసార మాత్రమైన బహుళ పని వారికి ఆయన ఆ రోజు ఆయన ఆ దృష్టిని ప్రసాదించారు, ఇప్పటికీ ప్రసాదిస్తూనే ఉన్నారు. మనం దాన్ని నమ్ముకుని ఉంటారు, ప్రసాదిస్తూనే ఉంటారు.